ॐ भद्रं कर्णेभिश्रुणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टवागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः.
ఎనిమిదవ పేజీ రెండవ మంత్రం.
తాన్ హస ఋషిరువాచ భూయ ఏవ తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా సంవత్సరం సంవత్స్యథ యథా కామం ప్రశ్నాన్ పృచ్ఛత యతి విజ్ఞాస్యామః సర్వం హవో వక్ష్యామ ఇతి.
ఈ ప్రశ్నోపనిషత్తులో పిప్పలాద మహర్షి దగ్గరికి ఆరుగురు శిష్యులు వచ్చారు. ఆ ఆరుగురు శిష్యుల్ని కూడా ఒక సంవత్సరం పాటు సేవ చేయమని చెప్పి ఆ తరువాత ప్రశ్నలు అడగవలసినదిగా గురువుగారు ఆదేశించారు పిప్పలాద మహర్షి. ఒక సంవత్సరం అయిన తర్వాత ఆ శిష్యులు ఒక్కొక్కరుగా వచ్చి, అంటే ఆరుగురు వస్తారు, ఒక్కొక్కరుగా ప్రశ్న వేస్తారు. మొదటి శిష్యుడు చివరి ప్రశ్న వేస్తాడు. ఇప్పుడు మనకు వచ్చే ప్రశ్న, ఆరవ శిష్యుడు మొదటి ప్రశ్న వేస్తున్నాడు మూడవ మంత్రం నుంచి. ఆ పేర్లు చూసాం కదా, ఆరుగురు శిష్యులని. ఆ శిష్యుల్లో చివరి శిష్యుడు కబంధి కాత్యాయన ప్రశ్న వేయబోతున్నాడు ఈ యొక్క మూడవ మంత్రం నుంచి. మొదటి మంత్రంలో శిష్యుడు వాని యొక్క వంశము పేర్లని పరిచయం చేసింది ఉపనిషత్తు. తర్వాత శిష్యుడు గురువు దగ్గరికి ఎలా రావాలి, ఎటువంటి శ్రద్ధతో రావాలి, వచ్చిన తర్వాత గురువును సమీపించేటప్పుడు ఎలా వెళ్ళాలి, సమిత్పాణిహి అని చెప్పి గురువు మీద శ్రద్ధ, వేదం మీద శ్రద్ధ, ఆ బ్రహ్మ విద్య మీద చాలా శ్రద్ధ కలిగి మనసులో ఎటువంటి కలుషితము లేకుండా సందేహాలు, అంటే గురువు మీద కానీ శాస్త్రం మీద కానీ ఎటువంటి సందేహాలు లేకుండా, అంతేకాదు ఆ శిష్యులు దైవ పూజ, దైవారాధన, భక్తి శ్రద్ధలతో ఉపాసన చేసిన వారై, కర్మయోగం చేసిన వారై ఎంతో చిత్తశుద్ధితో గురువును సమీపించాలి. ఆ అర్హతలు లేకుండా గురువును సమీపిస్తే మనకు ఆ విద్యకి అర్హులం కాము, మనం ఆ విద్యకి అర్హులం కాము. కనుక మనల్ని అర్హులను చేయడం కోసం గురువుగారు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. కనుక గురువుగారు ఏది చెప్పినా కూడా మనకు ఈ శాస్త్రం చక్కగా బోధపడాలనే వారి ప్రయత్నం అనే శ్రద్ధ కావాలి మనకు, వారి మాట మీద మనకు నమ్మకం కావాలి. అందుకని మన శ్లోకాలను చదువుతాం, తల్లివి నీవే, తండ్రివి నీవే, దైవము నీవే, గురువునే అన్నిటిగా భావిస్తాం. గురుస్తోత్రంలో కూడా చదువుతాం, త్వమేవ మాత, త్వమేవ పిత, బంధువు, సఖ, అన్నీ నువ్వే, నాకు సర్వము నువ్వే. ఆ గురువు మీద అటువంటి భావన ఉండాలి. శిష్యుడికి గురువు మీద భక్తి శ్రద్ధ, గురువుకి శిష్యుడి మీద ప్రేమ దయ ఉండాలి. ఇలా ఉన్నప్పుడే ఆ యొక్క బోధ జరగడం, శిష్యుడు అర్థం చేసుకోవడం ఇవన్నీ జరుగుతాయి. అని మనకు రెండవ మంత్రంలో చక్కగా వివరించింది ఉపనిషత్తు. ఇలా తెలుసుకున్న తర్వాత మనం కూడా అర్హులమే. ఒకవేళ ఏదైనా ఒక చోట అర్హత లేకపోతే ఇంకా అర్హత పొందడానికి శ్రమపడి ప్రయత్నించి మనం ఆ అర్హతను పొందుదామనే భావనతో ఈ యొక్క ఉపనిషత్తుని మనం చదవడం ప్రారంభిస్తాం. ఇప్పుడు మూడవ మంత్రం చెప్తున్నది చదువుతాం. 12వ పేజీ మూడవ మంత్రం.
అథ కబంధీ కాత్యాయన ఉపేత్య పప్రచ్ఛ భగవన్ కుతో హవా ఇమాః ప్రజాః ప్రజాయంతి ఇతి.
అథ ఆ తరువాత అన్నారు. ఆ తరువాత అంటే ఏ తరువాత అన్నారు. గురువుగారు ఒక సంవత్సరము సేవ చేయండి అని చెప్పిన తర్వాత, వారు ఒక సంవత్సరం సేవ చేసిన తర్వాత అని అర్థం. అంటే గురువుగారు ఎంతకాలం చెప్పారో అంతకాలమే. టైం లిమిట్ అంతా మనం డిసైడ్ చేయకూడదు. నేను ఫలానప్పుడే వస్తాను, ఫలానప్పుడు వెళ్ళిపోతాను అలా కాకుండా, వారు చెప్పిన సమయమే సమయం. నాకు మీరు ఎన్ని గంటలకు రమ్మంటారు అంటే అన్ని గంటలకు వస్తాను. మన ఛాయిసే ఉండకూడదు నిజంగా చెప్పాలంటే. అది అథ అన్నారు. చూడండి, సంవత్సరం అయిన తరువాతనే ఏమేం చేశారు వాళ్ళు. కాత్యాయన కబంధీ, కాత్యాయనుని కుమారుడైనటువంటి కబంధీ, కబంధీ అనే పేరు కలిగినటువంటి ఆ శిష్యుడు కాత్యాయన కబంధీ, కాత్యాయనుడైన కబంధీ అనే పేరు కలిగినటువంటి శిష్యుడు ఉపేత్య సమీపించి. ఎవరిని సమీపించాడు? పిప్పలాదుని సమీపించి అని మనం చేర్చుకోవాలి అక్కడ. ఉపేత్య అంటే దగ్గరకు వచ్చి అని అర్థం. సమీపించి దగ్గరకు వచ్చి పప్రచ్ఛ అడిగాడు, ప్రశ్నిస్తున్నాడు అని ఎవరు చెప్తున్నారంటే ఉపనిషత్తే చెప్తున్నది. ఉపనిషత్తే చెప్తున్నది ఏం జరిగినది అని. ఏమని అడిగాడు, ఎలా సంబోధించాడు గురువుగారిని మొదట. హే భగవన్, ఓ భగవత్ స్వరూపులైనటువంటి నా గురువుగారు, మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను. హే భగవన్, ఓ భగవత్ స్వరూపులారా అని అర్థం. అంటే గురువుగారిని ఏకవచనంలో సంబోధించకూడదు. భగవత్ స్వరూపులైనరా, స్వరూపులారా అంటే ఏమిటి, బహువచనం. హే భగవన్ అంటే దేవా అని అర్థం. భగవంతుడు అంటే దేవుడనే కదా, ఓ దేవా అని అర్థం వస్తుంది. లేకపోతే ఋషి అనే అర్థం అని అర్థం వస్తుంది. ఇమాం ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ పెట్టుకోవాలి. ప్రశ్న వేస్తున్నాడు, ఇమాహ ప్రజాహ కుతహ వా ప్రజాయంతి ఇతి. ఇమాహ ప్రజాహ, ఈ ప్రజలందరూ కూడా అంటే ఈ జీవరాశులు అని అర్థం. ప్రజాహ అంటే మనుషులనే కాదు, ఈ జీవరాశులన్నీ కూడా. ఇమాహ అంటే ఏమిటి, ఈ కనిపించే అని అర్థం. ఇక్కడ నా ముందు కనపడుతున్నటువంటి ఇటువంటి ఇవన్నీ కూడా ప్రజాహ అంటే ప్రాణులు. కుతహ ఎక్కడి నుంచి, ప్రజాయంతే అక్కడ ప్రజాయంతి అని ఉన్నది, ప్రజాయంతే అని ఉండాలి, ఆ నీకి దీర్ఘం ఉండకూడదు. ప్రజాయంతే ఇది ఆ ఏకారం లోపం. ప్రజాయంతి అనేదాన్ని ప్రజాయంతే అని చెప్పుకోవాలి మనం. అక్కడ ఏముండాలి, ప్రజాయంత అని ఉండాలి, ప్రజాయంతి ఉండకూడదు. అది ప్రింటింగ్ మిస్టేక్. ప్రజాయంత ఇది, అక్కడ సంధి వలన ప్రజాయంత అని ఉన్నది, కానీ ఆ పదం ప్రజాయంతే ఒరిజినల్గా. ప్రజాయంతే హవై అనేది నిజానికి. నిజంగా చెప్పండి, నిజంగా అంటుంటాం కదా మనం, అలాగే నిజానికి ఈ ప్రాణులందరూ ఎక్కడి నుంచి వచ్చారండి, గురువుగారు చెప్పండి, ఇది నా ప్రశ్న అని అడుగుతున్నాడు. ఈ ప్రాణులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అని ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు గురువుగారి సమాధానం తర్వాత ఈ విధంగా కాత్యాయనుడు కాత్యాయన కవంధని పిప్లాద మహర్షిని సమీపించి ఇలా అడిగాడు. ఎలా అడిగాడు? హే మహర్షి, హే భగవన్, ఈ ప్రాణులన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి నిజానికి తెలపండి అని అర్థం. ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే నాకు ఆ విషయం తెలపండి అని అర్థం. ఎక్కడి నుంచి? ప్రజాయంతే అంటే పుట్టుచున్నవి అని అర్థం. ప్రజా, జా అంటే జనుధాతు, పుట్టడం. ఎక్కడ నుండి జన్మిస్తున్నవి, ఎక్కడ నుండి పుట్టుచున్నవి అని అర్థం. తర్వాత మంత్రం. ఇప్పుడు పిప్పలాద మహర్షి సమాధానం ఇస్తున్నారు. తస్మై సహోవాచ ప్రజాకామో వై ప్రజాపతి, స తపోతప్యత స తపస్తప్త్వా స మిథునముత్పాదయతే రయిం చ ప్రాణం చ ఇతి ఏతౌ మే బహుధా ప్రజాః. తస్మై సహోవాచ. సహ పిప్పలాద మహర్షి తస్మై ఆ కబంధీ కాత్యాయనునికి ఉవాచ ఈ విధంగా ప్రత్యుత్తరం ఇచ్చాడు. సమాధానం బదులు ఇచ్చారు. ఇక్కడ ఇమాహ అన్నప్పుడు మనం స్థావరం జంగమం రెండు చేర్చుకోవాలి. కదిలేవి, కదలనటువంటివి. కదిలే ప్రాణులు, కదలని ప్రాణులు. కదలని ప్రాణులు వృక్షాలు, చెట్లు, చెట్లు చామలు. కదిలేవి మనుషులు, జంతువులు, కీటకాలు, పక్షులు, ఇవన్నీ కూడా. కనుక ఇమాహ అంటే అన్ని ప్రాణులు. చెట్టులో కూడా ప్రాణం ఉంది కనుక చెట్టు కూడా ఒక ప్రాణియే కనుక అది స్థావరం. మనందరం జంగమం అంటే కదులుతుంటాం కదా, కదిలేవన్నీ జంగమం, కదలనివి స్థావరం అన్నారు. తస్మై ఆ కబంధీ కాత్యాయనుడి వానికి చెప్పారు ఉవాచ ఈ విధంగా సమాధానం ఇస్తున్నారు. ఈ విధంగా అన్నారు పిప్పలాదులు. ఏమని? సహా, ఈ సృష్టి ఎలా వచ్చిందంటే, హే కాత్యాయన, ఈ సృష్టి ఇలా వచ్చింది అని చెప్తున్నారు. అక్కడ కూడా మనకు ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి. తస్మై సహోవాచ అయిన తర్వాత ఒక లైన్ ఇట్లా పెట్టుకుంటే అది ఫుల్ స్టాప్ అన్నమాట. సంస్కృతంలో ఇట్లా లైన్ పెడితే అది ఫుల్ స్టాప్. ఇక్కడ ఈ యొక్క మంత్రంలో అవి ఇవ్వాలి మనకు, అందుకని మనమే పెట్టుకోవాలి. తస్మై సహోవాచ ఫుల్ స్టాప్, దాని తర్వాత ఇన్వర్టెడ్ కామాస్ అనమాట. అక్కడి నుంచి మొదలవుతుంది. గురువుగారి ఏం చెప్పారన్న దాన్ని ఎప్పుడు మనం ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టాలి కదా. ప్రజాకామో వై ప్రజాపతి, మళ్ళీ ఫుల్ స్టాప్. ప్రజలను అంటే ప్రాణుల్ని సృష్టించాలనే కోరికతో ప్రజాకామో వై అంటే ప్రాణులను, ప్రజ అంటే ప్రాణులను చెప్పాను కదా, స్థావరం కావచ్చు, జంగమం కావచ్చు. ప్రాణులను సృష్టించాలనే కోరికతో ప్రజాకామో వై ప్రజాపతి. ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడు ఆ కోరికను కలిగి ఉన్నాడట. బ్రహ్మదేవుడు నేను ప్రాణులను సృష్టించదనుగాక అనే కోరికతో ఉన్నారట ఆయన. ప్రజాకామో వై ప్రజాపతి ఆ సృష్టికర్త. ప్రజాపతి అంటే ప్రాణుల యొక్క పతి. ప్రాణులందరికీ ఎవరు పతి అంటే ఆయనే తండ్రి లాంటి వాడు, కనుక ప్రజాపతి అని పేరు. లేక హిరణ్య గర్భుడు అని కూడా అంటారు. ప్రజాపతి ఏమన్నారు, ఆయన ఏం చేశారట, ఇలా ప్రాణులు సృష్టించాలని కోరికతో ప్రజా ప్రాణులను కోరినవాడై తపః అతప్యత. తపస్సు చేశారట. తపస్సు అంటే ఇక్కడ ధ్యానము చేశారు. బ్రహ్మదేవుడు ధ్యానం చేశాడు. నాలుగు తలలు ఉన్నటువంటి బ్రహ్మదేవుడు ప్రాణులందరినీ సృష్టించాలనే కోరిక కలిగిన వాడై ధ్యానించాడట. తపస్సు అంటే ధ్యానం. ఇక్కడ సృష్టి గురించి ఆరంభిస్తున్నారు. సృష్టి గురించే కదా ప్రశ్న, కనుక గురువుగారు సృష్టి గురించి చెప్తున్నారు. కొన్ని ఉపనిషత్తుల్లో కూడా మనం చూసాం సృష్టి గురించి. తైత్రీయ ఉపనిషత్తులో, మిగతా ఉపనిషత్తులో కూడా సృష్టి గురించి ఉన్నది. కానీ అక్కడ సృష్టి వేరు, ఇక్కడ చెప్పే సృష్టి వేరు, కొంత భిన్నంగా ఉంటుంది. ఏమిటా భిన్నత అంటే, ఇక్కడ తైత్రీయ ఉపనిషత్తులో చెప్పినట్టుగా సో కామయత బహుశ్యాం ప్రజా ఏతి, అక్కడ అట్లా చూసాం మనం. ఆ పరమాత్ముడే బ్రహ్మమే తాను అనేకంగా కావాలని కోరుకున్నాడు అని చెప్పి అట్లా వస్తుంది అక్కడ. ఇక్కడేమో బ్రహ్మదేవుడు సమష్టి సూక్ష్మ శరీరం బ్రహ్మదేవుడు, నేను ఈ సృష్టిని చేసదనుగాక, ప్రాణను సృష్టించదనుగాక అని ధ్యానం చేశాడట. ధ్యానం అంటే ఏమిటండి అని అంటే, పూర్వ సృష్టిలో ఏ ఏ జీవరాశులు ఉన్నాయో వాటి వాటి కర్మకు తగినట్లుగా మళ్ళీ ఈ సృష్టిలో నేను వాటికి శరీరాన్ని ఇవ్వాలి. అది ధ్యానం అంటే. అక్కడ మనసులో రేపేం చేయాలో, ఈరోజు ధ్యానం చేస్తారా లేదా, ఈరోజు అన్నీ సమకూర్చుకుంటారు రేపేం చేయాలో, అంటే రేపు చెయ్యబోయే వాటిని అన్నింటినీ కూడా ఈరోజు అమర్చుతారా లేదా, రేపు చేసేటప్పుడు మళ్ళీ నిన్న ఏమేమి అమర్చాను వాటిని అన్నిటి కరెక్ట్గా కనెక్షన్ చేస్తారా లేదా. అదేవిధంగా సృష్టి చెయ్యాలి అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి ఏం చేస్తాడు ఆయన, ఎక్కడి నుంచి ఏం తీసుకొస్తాడు. క్రిందటి సృష్టిలో ఎవరెవరైతే జీవరాశులు, కోట్ల కోట్ల జీవరాశులు ఉన్నారు కదా, ఆ క్రిందటి సృష్టిని ధ్యానించాడు. ఎవరెవరి కర్మలు ఏమేమి ఉన్నాయో, మొదటి సృష్టే కదండి క్రిందటి సృష్టి అంటారు ఏమిటన్నాడు. మొదటి సృష్టి అనేటువంటిది ఏమీ లేదు. జీవరాశులు క్రొత్తగా పుట్టడం అనేది ఏమీ లేదు. జీవరాశులు ఎప్పుడూ వ్యక్తంగానో అవ్యక్తంగానో ఉంటూనే ఉన్నాయి. కనుక అవ్యక్తంగా ఉన్న జీవరాశులు వాటి వాటి కర్మలను అనుభవించడం కోసం వాటికి శరీరాలు ఇవ్వాలి, కనుక ఇప్పుడు మళ్ళీ వాటిని వ్యక్తం చెయ్యాలి నేను అని ధ్యానించాడు. వారి వారి కర్మ ఫలాలకు తగినట్లుగా మనిషి శరీరం ఇవ్వాలా, మృగ శరీరం ఇవ్వాలా, పక్షి శరీరం ఇవ్వాలా అనేటటువంటి సంకల్పం చెయ్యాలి ఆయన. లేకపోతే వాళ్ళందరి కర్మలు తెలుసుకోకపోతే ఆఫీసులో కూడా స్టాఫ్కి మంత్లీ శాలరీ ఇచ్చేటప్పుడు ఆ మేనేజర్ ఏం చేస్తాడు, ఎవరెవరు ఏం పనులు చేస్తున్నారు, ఏ డ్యూటీలో ఉన్నారు, ఎంత శాలరీ అని చూడకుండానే ఇస్తాడు ఆయన. ఎవరెవరు ఏం పని చేస్తున్నారు, ఎంత శాలరీ ఇవ్వాలి వాళ్ళకి ఉంటుంది కదా అక్కడ లెక్క, అది చూసే కదా ఇవ్వాలి. ఒక పైసా అటు ఇటుగానే ఏమైనా ఇస్తారా చూడండి మనకు. మేనేజర్ శాలరీ సర్వెంట్కి వెళుతుందా, సర్వెంట్ శాలరీ మేనేజర్కి వెళుతుందా, వెళ్ళదే. ఎందుకని, ఆ నెల చేసిందంత పనిని మొత్తం ఆ జీతం ఇచ్చేటప్పుడు వాళ్ళ దృష్టిలో ఉంటుంది అది, ఆ లెక్క. అదేవిధంగా బ్రహ్మదేవుడు కూడా సృష్టి చెయ్యాలంటే జస్ట్ లైక్ ఏదో తన సంతోషం ఆనందం కోసంగా చేస్తున్నది. జీవరాశులు వారి వారి కర్మఫలాన్ని అనుభవించవలసి ఉన్నది. వారు ఆ కర్మఫలాన్ని అనుభవించాలి అంటే ఆ ఒక్కొక్క కర్మఫలానికి ఒక్కొక్క రకమైన శరీరమే సూటబుల్, దానికి సూటబుల్ అయిన శరీరాన్నే ఇవ్వాలి. అందుకని ఈ కర్మకి ఏ శరీరం ఇవ్వాలి అని చెప్పి అక్కడ ఆయన దగ్గర లెక్క ఉంటుంది. ఆ శరీరాన్ని కరెక్ట్గా ఇవ్వాలి, లేకపోతే తప్పు అవుతుంది. అది ధ్యానం అంటే. ఇక్కడ ధ్యానం అంటే ఇంత ఉంది దాని వెనకాల. సహా తపః అతప్యత, ధ్యానించాడు వారి వారి కర్మలు. ఆ జీవుడికి ఏం కర్మ ఉంది, ఈ శరీరాన్ని ఇవ్వు, ఈ జీవుడికి ఏం కర్మ ఉంది, ఈ శరీరాన్ని ఇవ్వు అని చెప్పి మనసులో అనుకున్నాడట. సహా అతప్యత, తపస్సు చేశాడు, ధ్యానం చేశాడు అంటే పూర్వ సృష్టికి తగినట్లుగా అని అర్థం. పూర్వ సృష్టి కృత ధ్యానం కృతవాన్, పూర్వ సృష్టి కృత. అక్కడ మనం ఇక్కడ ఉండదు శ్లోకంలో, మంత్రం లేదు, మనం అర్థం చేసుకోవాలి. తపస్సు అంటే పూర్వ సృష్టి కృత సృష్టిం కృతవాన్ అంటే ఆ సృష్టిని మళ్ళీ ధ్యానించి అని అర్థం. ఆలోచన పూర్వ సృష్టికృత ఆలోచన కృతవాన్ అని అర్థం. శంకరాచార్యులు వారు చెప్తారు పూర్వ సృష్టి అంటే క్రిందటి సృష్టి ఉంది కదా, అంతకుముందు ఉన్న సృష్టిలో ఏ ఏ జీవరాశులు ఉన్నాయో ఆ సృష్టిని అణుచుకున్నాడు. అందుకని మనకి ఈ సృష్టి గురించి చాలా అర్థం కాదు. ఏమండి పూర్వ సృష్టి అంటారు, ఇప్పుడే కదా సృష్టి అన్నాడు. సృష్టికి మొదలు లేదు, సృష్టి అనేటువంటి దానికి మొదలు లేదు, చివర లేదు, అది ఎప్పుడు ఉన్నది, వ్యక్తంగానో అవ్యక్తంగానో ఉంటూనే ఉన్నది. వ్యక్తంగా అవడమే సృష్టి అంటాం, అది అవ్యక్తంలోకి వెళ్ళిపోతే కనపడకుండా వెళ్ళిపోతే దాన్ని ప్రళయం అంటాం. అంటే క్రిందటి సృష్టిలో ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ పూర్వ సృష్టికృత ఆలోచన కృతవాన్, అంటే క్రిందటి సృష్టిలో ఏమేమి చేశానో అవన్నీ మళ్ళీ తలుచుకున్నాడు అని అర్థం. మళ్ళీ వ్యక్తం చేయడం కోసం ఇప్పుడు అది అర్థం. లేకపోతే మనకి ఎప్పుడు సందేహాలు ఉంటూనే ఉంటాయి ఈ సృష్టి గురించి. సృష్టికి మొదలు లేదు, సృష్టికి చివర లేదు, సృష్టి అనేది నిజంగా క్రొత్తగా సృష్టించడం కాదు, నూతనంగా సృష్టించడం కాదు. ఓన్లీ ఉన్న జీవరాశులందరూ కూడా వారి వారి శరీరాలను తీసుకొని వ్యక్తంగా రావడం, మళ్ళీ శరీరాలు వదిలిపెట్టి అవ్యక్తంగా వెళ్ళిపోతారు, బీజావస్థలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళ కర్మలు కొన్ని ఉంటాయి కదా, జన్మజన్మజన్మల కర్మలు, అవి అనుభవించడం కోసం మళ్ళీ సృష్టి కాలంలో మళ్ళీ శరీరాన్ని తీసుకుంటారు. ఇది సృష్టి అంటే ఎవరికి అర్థం కాదు. ఇది శాస్త్రం బాగా క్షుణ్ణంగా చదివితేనే అర్థమవుతుంది. తర్వాత ఈ సృష్టి అంటే ఎందుకండి ఈ సృష్టి చెప్పడం, బ్రహ్మ విద్య కదా చెప్పాలి, ఈ సృష్టి ఎందుకు చెప్పాలి మొదట్లోనే అని ప్రశ్న వస్తుంది కదా మనకి. సృష్టి గురించి ఎందుకు చెప్పడం, మనకు ఆత్మ కథ కావాల్సింది, బ్రహ్మ కథ కావాల్సింది, నేను బ్రహ్మనని తెలుసుకోవడం కోసం ఈ సృష్టి అంతా నాకెందుకండి అనే ప్రశ్న వస్తే శంకరాచార్యులు వారు చెప్తారు, నాయన సృష్టి గురించి మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆ సృష్టిలో తాత్పర్యం లేదు, దాంట్లో ఏమి ప్రాముఖ్యత లేదు. ఎందుకంటే సృష్టి గురించి మాట్లాడేది దేనికంటే ఈ సృష్టి జరిగిన తర్వాత మనుషులు ప్రాణులు అంటే మిగతా జీవరాశులన్నీ జీవిస్తూ ఉంటాయి, వారి వారి కర్మలను అనుభవిస్తూ ఉంటాయి. ఈ మనుష్యుడైనటువంటి ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే కర్మలు చేస్తూ ఉంటాడు. కర్మలు అవన్నీ చెప్తుంది ఉపనిషత్. కర్మలు చేసి స్వర్గానికి వెళతాడు, మళ్ళీ పుడతాడు. కర్మలు చేసి ఉపాసన చేస్తాడు, శుక్లగతి ద్వారా బ్రహ్మలోకానికి వెళతాడు. ఈ సృష్టింపబడిన తర్వాత ఒకడేమో కర్మలు చేసి మామూలుగా సకామ కర్మలు చేసి కృష్ణ గతి ద్వారా స్వర్గానికి వెళ్ళి మళ్ళీ తిరిగి పుడతాడు. మరొక వ్యక్తి ఉపాసన చేసి శుక్లగతి ద్వారా బ్రహ్మలోకానికి వెళతాడు, అక్కడికి వెళ్ళి మోక్షాన్ని పొందుతాడు లేకపోతే తిరిగి వస్తాడు అని చెప్తాడు. అంటే వైరాగ్యం కలగడం కోసం ఈ ఒక్క సృష్టి చెప్పబడింది. అంతేకాని సృష్టి తెలుసుకుంటే మనకేమిటండి ప్రయోజనం, పుట్టాం అయిపోయింది. ఇప్పుడు ఆ సృష్టి ఎలా జరిగితే నాకేమిటి, నాకు ఆకలి నిద్ర ఇవన్నీ ఉంటే సృష్టి గురించి తెలుసుకొని నాకేంటి ప్రయోజనం అంటే మనకు వైరాగ్యం కలగడం కోసం. నువ్వు కృష్ణగతిలో వెళ్ళినా శుక్లగతిలో వెళ్ళినా ఎన్ని కర్మలు చేసినా ఎన్ని ఉపాసనలు చేసినా నీకు ప్రశాంతత ఆనందం తృప్తి రావు ఎన్ని కర్మలు చేసినప్పటికీ కూడా. కనుక ఈ సృష్టి ఆరంభంలోనే సృష్టి తర్వాత మనుషులు ఇందరు చేస్తూ ఉంటారు. దీనివల్ల నీకు బ్రహ్మజ్ఞానం రాదు. కనుక బ్రహ్మజ్ఞానం రావాలంటే ఆత్మవిద్య కావాలి. అందుకని ఈ సృష్టిలో ఉన్నటువంటి విషయాలన్నీ మనకు చెప్పి దానివల్ల నువ్వు ఇవన్నీ పనులు చేస్తూ ఉంటే నీకు మోక్షం రాదని చెప్పి మనకు వైరాగ్యం కలగడం కోసం చెప్తున్నది ఉపనిషత్. అది విషయం. ఓకే. సహ ప్రజాపతి స తపోతప్యత స తపస్తప్త్వా, ఈ విధంగా తపస్సు చేసి ధ్యానించి ధ్యానించినవాడై తపస్సు చేసినవాడై ఏమనుకున్నట్ట, ఏ తౌ మే ప్రజా బహుదా కరిష్యత, ఏ తౌ ఈ రెండూ కూడా ఈ రెండు అంటే ఎవరు ఉన్నారు అంటే రయి ప్రాణం, రయించ ప్రాణంచ ఇతి ఏతౌ సహా మిథునం ఉత్పాదయతే. మిథునాన్ని ఉత్పాదన చేశాడట. మిథునం అంటే ద్వంద్వం, జోడి అంటారు చూసారా తెలుగులో, జోడి. మిథునం అంటే జోడి, ద్వంద్వం, యుగ్మం అంటారు. యుగ్మం రెండు, ఒకదానికి ఒకటి సహాయకారిగా ఉండేదాన్ని మిథునం అంటారు. ప్రపంచమంతా మిథునమే. మిథునం దంపతులు అని చదువుతాను చూసారా మనం రాసులు చదివేటప్పుడు, మీనం మిథునం మీనం అదేదో చెప్తారు వరుసగా చెప్పేటాడు, మీనం మే అది ఒకటి ఉంది వరుసగా శ్లోకం చెప్పినట్టు చెప్పేవాళ్ళం మేము. అవును, మేఘం మీనం చేప మిథునం దంపతులు కర్కాటకం వెంట్రకాయ అట్లా చెప్పేవాళ్ళం. అది మొదలు మేషం మేషం మేక వృషభం ఎద్దు అవన్నీ సంస్కృత పదాలు మాకు తెలియదు కదా చిన్నప్పుడు, అందుకే తెలుగులో చెప్పేవాళ్ళు. ఇప్పుడు గుర్తుకొచ్చింది, మేషం అంటే మేక, మేషం మేక వృషభం ఎద్దు కర్కాటకం ఎండ్రకాయ మిథునం దంపతులు కన్యాపడుచు తూలాత్రాచు. గుర్తొస్తున్నదా? వృచ్చికం తేలు ఇట్లాంటి అన్నీ చెప్పేవాళ్ళం. అది దంపతులు అని అర్థం ఇక్కడ. మిథునం అంటే దంపతులు, మిథునం దంపతులు అంటే కాంప్లిమెంటరీ అంటారు ఇంగ్లీష్లో, COMPLE MANTARY. పిఎల్ఐ కాదు, కాంప్లిమెంట్ అంటే బహుమానం. ఇక్కడ కాంప్లిమెంటరీ అంటే ఏమిటి, ఏదైతే ఒకటికి ఒకటిగా సహాయంతో కలిసి పనిచేస్తాయో వాటిని మిథునం అంటారు. భార్యాభర్తలు మిథునం దంపతులు, ఒకరికొకరు సహాయంగా ఉంటారనే ఉద్దేశంతో దంపతులు మిథునం అని పిలిచారు. పగలు రాత్రి, పగలు రాత్రి ఇది మిథునం. ఒకటి ఉంటే మరొకటి ఉండి తీరాలి. రాత్రి పగలని మిథునం అంటారు. సుఖ దుఃఖ మిథునం కాంప్లిమెంటరీ అన్నమాట, ఒకదానికొకటి సహాయకారిగా ఉంటాయి అనే ఉద్దేశంతో. ఉత్తరాయణం దక్షిణాయణం అదొక మిథునం. ఉత్తరాయణం ఉంటే దక్షిణాయనం ఉంటుంది, దక్షిణాయనం ఉంటే ఉత్తరాయణం ఉంటుంది. బొమ్మ బొరుసు అంటారు చూసారా, బొమ్మ బొరుసు అట్లా అన్నమాట. ఎందుకంటే జన్మ జననం మరణం సృష్టి ప్రళయం ఇవన్నీ మిథునాలు. ఈ లెక్కగా చూస్తే సృష్టి అర్ధనారీశ్వరుడు, స్త్రీ పురుషుడు, భోక్తా భోగ్యం అట్లన్నమాట. ఇవన్నీ కూడా శుక్ర శోణితం, ప్రతిదీ మొత్తం చూడండి మనం చూసుకుంటూ వస్తే మిథునమే ప్రపంచం మొత్తం కూడా, సృష్టి అంతా కూడా. అన్నాతమ్ములు అక్కా చెల్లెళ్ళు చూసారా ఎంత చక్కగా పెట్టారు మన వాళ్ళు. కుడి ఎడమ పైన క్రింద అన్నీ యుగ్మం ద్వంద్వం జోడి. ఓకే, అది ఇక్కడ స మిథునం ఉత్పాదయతే, మిథునాన్ని సృష్టించాడు. ఇక్కడ ఏమిటి మిథునం, ఫస్ట్ మిథునం అంటే రయించ ప్రాణంచ ఇది. రయిం ప్రాణం, రయి అంటే ఇక్కడ మనం డిక్షనరీ మీనింగ్ తీసుకుంటే, స్ట్రైట్గా మీనింగ్ తీసుకుంటే నీళ్ళు అని అర్థం, నీళ్ళు అని అర్థం, లేకపోతే బావి అని అర్థం. రయి అంటే మనం రయిని రయిగానే అర్థం చేసుకుందాం, తర్వాత చెప్తాను దాని మీనింగ్, ఎందుకంటే ట్రాన్స్లేషన్ ఏది చేసినా కూడా మనకు కన్ఫ్యూషన్గా ఉంటుంది. రయి ప్రాణం తర్వాత చూద్దాం మిగతా అర్థాలన్నీ కూడా. రయించ ఇక్కడేమో మనకు అన్నము అని చెప్తారు, రయి అంటే రయించ ప్రాణంచ. ఒక మీ పుస్తకంలోనేమో ఆకాశాన్ని అని ఇచ్చారు, ఇంకో పుస్తకంలోనేమో అన్నం అని ఇచ్చారు, అందుకని నేను ఏది చెప్పకుండా ఇప్పుడు రయి అంటే రయి అంతే, మనం అట్లాగే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆకాశం అనేది అర్థం ఇక్కడ లేదు, మరి ఇంకొక పుస్తకాల్లోనేమో అన్నం అని చెప్పారు, అందుకని మన శంకరాచార్య వారేమో కర్త సబ్జెక్ట్ అంటారు, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ భోక్త భోగ్యం అట్లన్నమాట. కనుక ఇక్కడ రయి అంటే ప్రస్తుతానికి మనం రయి అనే రాసుకోండి. రయి ఒకటి మిథునంలో ఒక భాగం, తర్వాత ప్రాణం చే ప్రాణాన్ని. ఇంకా చెప్పాలంటే మన మ్యాటర్ అండ్ ఎనర్జీ అంటారు చూసారా సైన్స్లో. ఎనర్జీ అంటే కంటికి కనపడకుండా ఉండేది, కంటికి కనపడేది పదార్థము. కనుక పదార్థాన్ని శక్తిని ఈ రెండుని సృష్టించాడు. శక్తి అంటే కంటికి కనపడనటువంటిది, వ్యక్తం కానటువంటిది, అమూర్తం శక్తి. కంటికి కనపడేది పదార్థం, దాన్నే ప్రకృతి మ్యాటర్ అంటారు. శక్తి పదార్థము. ప్రాణం అనేటువంటిది కంటికి కనపడదు, అది శక్తితో పోల్చబడింది. రయి అంటే కంటికి కనపడేది మూర్తం అని చెప్పి ప్రకృతితో పోల్చబడింది. కనుక రయించ ప్రాణంచ పదార్థము శక్తి. ప్రాణాన్ని శక్తిగాను రయిని ప్రకృతిగాను మ్యాటర్ చెప్పారు. మిథునం జంటను ఉత్పాదయతే సృష్టించాడు. సృష్టించి ఏమనుకున్నాడు, ఏతౌ మే బహుధా ప్రజా కరిష్యత ఇది. ఈ మిథునం రయి ప్రాణం ఈ ఇద్దరు కలిసి మిగతా సృష్టి అంతా చేయుగాక. ఈ యొక్క మిథునం ప్రాణం రయి కలిసి ఈ మిథునం మిగతా సృష్టి అంతా వారు సృష్టి చేయుగాక అన్నారు. ఒక మిథునాన్ని నుంచి అనేకమైనటువంటి మిథునాలు వస్తాయి తర్వాత, ఈ సృష్టి చేయుగాక అని ఆయన భావించాడు, ఆయన అనుకున్నాడు. కనుక ఇప్పుడు సృష్టి నాలుగు మెట్లుగా మనం చూడాలి. ఇప్పుడు వచ్చే సృష్టి నాలుగు మెట్లుగా తెలుసుకోవాలి. మొదట మిథున సృష్టి, మిథున సృష్టి. రెండు కాల సృష్టి, కాల సృష్టి. మూడు అన్న సృష్టి లేక ఆహార సృష్టి, అన్న సృష్టి లేక ఆహార సృష్టి. నాలుగు ప్రజా సృష్టి లేక జీవ సృష్టి, ప్రజా సృష్టి లేక జీవ సృష్టి. ఇప్పుడు మిథున సృష్టి గురించి చెప్పారు, తర్వాత కాల సృష్టి ఇవన్నీ వస్తాయి. కనుక ఈ నాలుగు సృష్టిల గురించి మనం తెలుసుకోవాలి అని ఉపనిషత్తు మనకు చెప్తున్నది. బహుధా ప్రజా కరిష్యత అన్నారు. అనేక విధాలుగా వీరి మిథునం చేసెదురుగాక, వర్ధిల్లుదురుగాక అని అర్థం. కరిష్యత అంటే ఏమిటి, తర్వాత సృష్టి అంతా వాళ్ళు చేస్తారు. అంటే ఇక్కడ బ్రహ్మదేవుడే ఉపాదాన కారణంగా మిథునంగా మారాడు అలా చెప్పుకోవాలి. బ్రహ్మదేవుడు సృష్టి చేశాడంటే దేంతో సృష్టి చేశాడండి, ఏమిటి మెటీరియల్ కాజ్? కంసాలివాడు బంగారంతో గొలుసు చేశాడు, కుమ్మరివాడు మట్టితో కుండ చేశాడు, వడ్రంగివాడు చెక్కతో చెక్క సామాగ్రి చేశాడు. ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళకు ఒక పదార్థం ఉన్నది. ఇక్కడ బ్రహ్మదేవుడికి ఏం పదార్థం ఉంది చేతిలో అంటే ఏమీ లేదు, ఆయనే మిథునంగా మారాడు, మిథునంగా వ్యక్తమైనాడు. అంటే ఏమిటి అర్థం, రయి ప్రాణం ఇద్దరు ప్రజాపతి యొక్క స్వరూపమే. వారు ఇద్దరూ కూడా ప్రజాపతి కంటే వేరు కాదు అది అర్థం చేసుకోవాలి మనం. ఆయనే మిథునంగా మారాడు. ఆ ప్రజాపతి కూడా ఎవరు అంటే ఆ ఈశ్వరుడు, సమష్టి కారణ శరీరమైన ఈశ్వరుడే ప్రజాపతిగా అయి ప్రజాపతికి చెప్పారు నువ్వు చూయినాయన సృష్టిని అంతా అన్నాడు. ఆయన మిథునాన్ని సంకల్పం చేసి ధ్యానించగానే మిథునం సృష్టి కాగానంటే ఆయనే మిథునంగా మారాడు. అందుకని ఇలా సృష్టి జరుగుతూ వస్తుంది. అందుకని సృష్టిని అర్థం చేసుకోవడమే కష్టం. సృష్టిని అర్థం చేసుకోవాలి అంటే మనకు బాగా శాస్త్రంలో ఊరాలి, మనస్సుకి ఊరితే అది అర్థమవుతుంది ఎలా ఏమిటి అనేది. ఏదైనా కూడా శాస్త్రీయమైనటువంటిది కష్టమే, అందుకనే శాస్త్రం అన్నారు దాన్ని. శాస్త్రీయమైనటువంటిది ఏదైనా కూడా కష్టమే, దానికి తగినట్లుగా మన మనస్సును మలుచుకోవాలి, దానికి తగినట్లుగా మన మనసును తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకోవడం కోసమే శ్రద్ధగా గురుముఖంగా వినాలి మనం. అందుకనే ఒక ఇదే పుస్తకాన్ని ఇంకొక ఆయన రాస్తారు, గ్రంథకర్త రాసేటప్పుడు ఆయన చెప్తారు కొన్ని కొన్ని పదాలు ఆ శిష్యులకి గురువుగారు బోధించేటప్పుడు ఆ శిష్యులు నోట్స్ రాసుకుంటారు. అంటే తర్వాత తర్వాత వచ్చిన వాడు నోట్స్ రాసేవాడు. ఇప్పుడు ఆ నోట్స్ మీకు ఇచ్చాను అనుకోండి, మీకు అర్థమవుతుందా? శిష్యులు రాసిన నోట్స్, ఇప్పుడు శంకరాచార్యులు వారే ఉన్నారు, వారు చెప్పేటప్పుడు శిష్యులు వారు వారికి తెలిసిన భాషలో వాళ్ళ హ్యాండ్ రైటింగ్తో వాళ్ళు రాసుకుంటారు. వాళ్ళకు అర్థమైంది, వాళ్ళు గురుముఖంగా విన్నారు, విని వాళ్ళు రాసుకున్నారు. ఉదాహరణకి మీరే ఉన్నారు, ఇప్పుడు మీరు నేను చెప్తుంటే రాసుకుంటున్నారు. ఇప్పుడు నేను మీకు చెప్పినప్పుడు మీరు రాసుకుంటూ మీకు అర్థమైన విధంగా మీరు రాసుకుంటున్నారు. ఇప్పుడు అదే నోట్స్ని మీరు ఇంకొకరికి ఇవ్వండి, మీరు అర్థం చేసుకున్నట్టుగా వాళ్ళు అర్థం చేసుకుంటారా? సాధ్యం కాదు. ఎందుకంటే మీరు వ్రాసే వాణి, మీరు అర్థం చేసుకునే విధం మీరు తగినట్టుగా మీరు రాసుకుంటారే, కానీ ఆ పదాలన్నీ మీరు అనుకున్నట్లుగా, మీరు అర్థం చేసుకున్నట్లుగా మీ నోట్స్ చూసి అవతల వ్యక్తి అర్థం చేసుకోలేడు. సాధ్యం కాదు అది. అందుకనే గురుముఖంగా విని ఆ నోట్స్ ఆ స్టూడెంట్కే కానీ మరెవరికి కాదు. అందుకని గురువు ద్వారా విన్నవాళ్ళు వాళ్ళకి తోచినట్లుగా వాళ్ళు రాసుకుంటారు, వాళ్ళకి అది అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు గురుముఖంగా విన్నారు కనుక, ఆ విన్నదాన్ని వాళ్ళు అక్కడ రాసుకున్నారు కనుక, ఇంటికి వెళ్ళి నోట్స్ చదువుకున్నాం అనుకోండి, టక్ టక్కన అర్థమైపోతుంది. అదే క్లాసుకు రాకుండా, క్రిందటి వారం క్లాసుకు వెళ్ళావు కదా, నీ నోట్స్ నాకు ఇవ్వు అని ఒక స్టూడెంట్ అడిగాడు అనుకోండి, మీరు ఇచ్చారనుకోండి, వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? ఎంత అర్థమవుతుందంటే 20% అర్థమవుతుంది, 80% అర్థం కాదు. కనుక ఈ యొక్క మాటలన్నీ కూడా మనం చదివేటప్పుడు కొన్ని కొన్ని మనకు ఎందుకు అర్థం కావు అంటే, ఆ శిష్యులు వాళ్ళు విన్నదాన్ని వాళ్ళ శిష్యులకి చెప్పి వాళ్ళు అట్లా అట్లా వచ్చింది. అందుకని మనం కూడా పుస్తకం చదివి అర్థం చేసుకోలేము. ఇప్పుడు అర్థమైందా? పుస్తకం చదివి మనంతట మనం అర్థం చేసుకోలేము. పుస్తకం పెట్టుకొని మనం గురుముఖంగా వినాలి, మనం గురుముఖంగా వినాలి. నువ్వంతా నోట్స్ రాసుకొని రా గురువుగారి దగ్గర, నేను చదువుకొని వింటానంటే ఇంట్లో వాళ్ళు ఎవరన్నా అన్నారనుకోండి, ఎలా అర్థమవుతుంది? అందుకని గురువు లేకుండా శాస్త్రం అర్థం కాదు. ఇది ఓన్లీ స్టాండ్ బై, నోట్స్ అనేది సెకండరీ, స్టాండ్ బై. మళ్ళీ ఇంటికి వెళ్ళి ఊరికే రిఫర్ చేసుకోవడానికే కానీ ఈ గ్రంథాలన్నీ, టెక్స్ట్లన్నీ కూడా రిఫర్ చేసుకోవడానికే కానీ గురువు చెప్తేనే అర్థమవుతుంది. సరే, విషయానికి వస్తాం. తర్వాత మంత్రం చదువుతాం. 5వ మంత్రం. ఆదిత్యోహ వై ప్రాణ రైరేవ చంద్రమాః రైర్వా ఏతత్ సర్వం యన్ మూర్తం చామూర్తం చ తస్మాత్ మూర్తిరేవ రైః. ఇప్పుడు ఈ ప్రాణం, ఈ రై అనే దానికి ఏమేమిటి పేర్లు ఉన్నాయి చెప్తున్నారు, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. సర్వం రైహి అంటున్నారు. ఇదంతా కూడా రై సర్వాత్మకం, సర్వాత్మకం రైహి అన్నారు. సర్వాత్మకత్వం అంతటా రై ఏ ఉన్నాడు అన్నాడు. ఏమిటండి ఈ రై అంటే? ముందు మంత్రంలోకి వెళ్ళేటప్పుడు మనం కొన్ని పదాలు, ఇవన్నీ పదాలు మనకు క్రొత్తగా ఉంటాయి కానీ అలవాటు పడాలి. ప్రాణం అనేదాన్ని శక్తి అన్నాం ఇందాక. ఆ శక్తి అనేదాన్ని అమూర్త, అమూర్తం అంటాం. అమూర్త ప్రపంచ అని చెప్తోంది ఈ మంత్రం. ఇప్పుడు అమూర్త ప్రపంచ, అమూర్త ప్రపంచ అంటే ఏమిటి? కనపడనటువంటి ప్రపంచ, ప్రపంచము అంటాం తెలుగులో. కనపడని ప్రపంచము. కనపడని ప్రపంచం అంటే ఏమిటి అండి అంటే సూక్ష్మ ప్రపంచము. సూక్ష్మ ప్రపంచం అంటే ఏమిటండి అన్నాడు. మన మనస్సు సూక్ష్మ ప్రపంచమే కదా, ప్రాణం కూడా సూక్ష్మమే కదా. మన ప్రాణాలన్నీ కూడా, మన మనస్సులన్నీ కూడా ఒక చోట పెడితే సూక్ష్మ ప్రపంచం. ప్రాణము అంటే శక్తి అని, శక్తి అంటే అమూర్త ప్రపంచమని, అమూర్త ప్రపంచం అంటే కంటికి కనపడనిదని, కంటికి కనపడనిది అంటే సూక్ష్మమని, సూక్ష్మం అంటే మనస్సు ప్రాణాలన్నీ. మన మనస్సులు మన ప్రాణాలన్నీ కూడా, ప్రాణం కంటికి కనపడుతుందా అండి? కనపడదు. అందుకని అమూర్తం అన్నాడు. మూర్తం అంటే ఏమిటి? రూపం కలిగినటువంటి. అందుకే మూర్తి అంటాం. చూసారా, గుళ్ళో ఉన్నటువంటి దేవుణ్ణి ఏమంటాం? మూర్తి అంటాం. అంటే ఒక రూపం ఉన్నటువంటి, ఆ రూపం ఉన్నదాన్ని మూర్తి అంటాం, మూర్తం అంటాం. రూపం లేనిదాన్ని ఆ మూర్తం అంటాం. ప్రాణానికి రూపం లేదు, శక్తికి రూపం లేదు, మనస్సుకి రూపం లేదు, కనుక ఆ మూర్తం. మరి రై అంటే ఏమిటి అంటే మూర్త ప్రపంచ, కంటికి కనపడేటటువంటిది పదార్థము, కంటికి కనపడేటటువంటి పదార్థము మూర్త ప్రపంచ. ప్రకృతి మరొక పేరు. స్థూల ప్రపంచ, సూక్ష్మానికి ఆపోజిట్ స్థూలం, మూర్తానికి ఆపోజిట్ అమూర్తం, అమూర్తానికి ఆపోజిట్ మూర్తం, ప్రకృతికి ఆపోజిట్ శక్తి, శక్తికి వ్యతిరేక పదం పదార్థం, స్థూల ప్రపంచం. అంతేకాకుండా వ్యష్టి దృష్ట్యా సమష్టి దృష్ట్యా, వ్యష్టి అంటే వ్యక్తిగత దృష్ట్యా అంటే మైక్రో లెవెల్ మ్యాక్రో లెవెల్, మైక్రో మ్యాక్రో ఆ దృష్టితో చూస్తే భోక్త భోగ్యం. రయిని ఏమంటామంటే భోగ్యం అంటాం, సూక్ష్మ శరీరాన్ని భోక్త అంటాం. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అని అర్థం. సబ్జెక్ట్ అనేది భోక్త, ఈ సబ్జెక్ట్ భోక్త ఏం చేస్తాడు, అనుభవించేవాడు. భోగ్యం రై భోగ్యం, ప్రాణం భోక్త. ఆహారాన్ని ప్రాణానికి ఇస్తాం కదా, ఇక్కడ రై అంటే అన్నం అని చెప్పాను కదా, అన్నం దేనికి ఇస్తాం, ప్రాణానికి ఇస్తాం. అయ్యో నా ప్రాణం పోతుంది కాస్త అన్నం పెట్టయ్యా అంటాను, నా ప్రాణం పోతుంది కాస్త నీళ్ళు ఇవ్వు అని చెప్పి అడుగుతాం కదా. అంటే ప్రాణానికి ఆహారాన్ని ఇస్తాం మనం. ఆ ప్రాణం అనేది భోక్త అయితే, అనుభవించేవాడైతే అనుభవింపబడేది పదార్థం ఆహారం రయి అన్నారు. ఇప్పుడు అర్థమైందా రయి అంటే? భోగ్యం పదార్థం, భోగ్య పదార్థం రయి. భోగ్య పదార్థం అనేటువంటిది ఇక్కడ అన్నము, నీళ్ళు, మరి ఏ భోగ్యమైనా సరే అంతటా మనం అనుభవించేదంతా కూడా రయి. అనుభవించేవాడు ప్రాణ శక్తి, అది పదార్థం. ఇప్పుడు అర్థమైందా? కొంచెం అర్థమైంది, అది అట్లాగే అర్థమవుతుంది చిన్నగా. సరే, అమూర్తం సూక్ష్మ శరీరం, అమూర్తం ఈజ్ ఈక్వల్ టు సూక్ష్మ శరీరం. అంటే సూక్ష్మ శరీరం అంటే ప్రాణమని, ప్రాణం అంటే భోక్త అని అర్థం. ఓకే, ఇప్పుడు అన్నం మూర్తమా అమూర్తమా? మూర్తం. అమూర్తం అంటే కంటికి కనపడనేది, కంటికి కనపడేదా తింటారు, కంటికి కనపడనేదా తింటారు, అందుకని మూర్తం. కనుక రై మూర్తం అని అర్థం. కనుక ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ మంత్రంలో, ఆదిత్యోహవై ప్రాణ. ఈ ప్రాణం అనేటువంటిది ఆదిత్య, సూర్యుడు అని పేరు. సూర్యుడు ప్రాణానికి ప్రతీకం. చూడండి ఎట్లా కనెక్షన్ పెట్టారు మన మంత్రాల్లో, సూర్యుడు ప్రాణానికి ప్రతీకం ఆయన, చంద్రుడు అన్నానికి ప్రతీకం, రైరేవ చంద్రమా, చంద్రుడు రైకి ప్రతీకం. ప్రతీకం అంటే సింబాలిక్ అన్నమాట. ఇప్పుడు శివలింగం శివుడికి ప్రతీకం, దీపం దేవికి ప్రతీకం, అంటే దానికి చిహ్నం, దానికి చిహ్నం అన్నమాట, గుర్తు. అది చూడంగానే అది జ్ఞాపకం వస్తుంది ఆ విధంగా. ఇప్పుడు రెండు ఆకులు చూస్తే ఏం గుర్తొస్తుంది? ఏఐడిఎంకే పార్టీ జ్ఞాపకం వస్తుంది. అదే ఉదయించే సూర్యుడు చూస్తే డిఎంకే పార్టీ, కరుణానిధి పార్టీ జ్ఞాపకం వస్తుంది, కమలం చూస్తే బీజేపీ జ్ఞాపకం వస్తుంది. దాన్ని ఏమంటారంటే ఇక్కడ సింబాలిక్ అంటారు, చిహ్నం, గుర్తు, ప్రతీకం. అదేవిధంగా ఇక్కడ ప్రతీకం అనేది ఆదిత్య అంటే సూర్యుడు, హవై అంటే చాలా ప్రసిద్ధి. హవై ఏనికి ప్రసిద్ధి అంటే నిజానికి అని అర్థం. రియల్లీ స్పీకింగ్ అంటారు చూసారా, ఇన్ ఫ్యాక్ట్ అని అర్థం. హవై అన్నారు, హాయ్ వాయ్ అనకూడదు, హవై అంటే నిజానికి ఆ సూర్యుడు ప్రాణానికి ప్రతీకం, ఆ చంద్రుడు రైకి ప్రతీకం. ఎలాగండి ప్రతీకాలు అంటే ఇలా అని మనం తెలుసుకోవాలి ఏమిటది అన్నారు. అది చూడండి ఇక్కడ, ఎన్ మూర్తం చ అమూర్తం చ అని చెప్పారు. యత్ మూర్తం అమూర్తం చ, ఏదైతే మూర్తము, మూర్తం అంటే ప్రకృతి, మ్యాటర్ అన్నాం, స్థూలం అన్నాం, ఏదైతే స్థూలము ప్రకృతో అది చంద్ర, చంద్రుడు. ఏదైతే చంద్రుడు కంటికి కనపడదో అమూర్తము శక్తియో ప్రాణము అది ఆదిత్యుడు, సూర్యుడు అన్నారు. అట్లా లిస్టు చేసుకోవాలంతా. ఇక్కడ పైనేమో ప్రాణం, ఇక్కడ రై రాసుకొని అమూర్తం, మూర్తం, శక్తి, పదార్థం, సూక్ష్మం, స్థూలం, ఆదిత్య, చంద్ర అని రాసుకోవాలి. సూర్యుడు, చంద్రుడు, ఏంటి సూర్యుడు చంద్రుడు ఎందుకంటే చెప్తాను విను, సూర్యుడు చంద్రుడు ఎందుకంటే సూర్యుడే కదా శక్తినిచ్చేవాడు, ప్రాణాన్ని ఉంచేవాడు సూర్యుడే అని అర్థం. సూర్యుడే మనకు ప్రాణం నిలవడానికి మనకు సహాయపడుతున్నాడు, జీవరాశులందరినీ కూడా జీవింపజేసేవాడు ఆయనే అని చెప్పబోతున్నది తర్వాత మంత్రం. సూర్యోపనిషత్ అని పేరు దీనికి. ప్రశ్నోపనిషత్తుకి మరొక పేరు సూర్యోపనిషత్. యజుర్వేదంలో ఒక భాగం సూర్య ఉపాసన, అరుణ ప్రశ్న అని వస్తుంది. ఆ అరుణ ప్రశ్న సూర్య ఉపాసన గురించి మాట్లాడుతుంది. మనకు హిందువులకి సూర్యుడు కంటికి కనిపించే దైవం, కంటికి కనిపించే దైవం సూర్యుడు. రామాయణంలో కూడా చూడండి, రాముల వారు రావణాసురుణ్ణి ఎలా చంపాలో ఆయనకి అర్థం కాలేదు. బాణం వేస్తూ ఉంటే తలకాయలు పోతూ ఉన్నాయి, మళ్ళీ అతుక్కుంటున్నాయి వచ్చి. ఒక్కొక్క తలకాయని తీసేస్తూ ఉంటే మళ్ళీ అతుక్కుంటున్నాయి వచ్చి. ఈయనకి అర్థం కాల రాముని వారికి ఏం చేయాలి, అసలు ఈ రావణాసురుణ్ణి చంపడానికి సాధ్యమయ్యేటట్లు లేదే అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు భగవంతుడు రూపం, అగస్త్యుడు, భగవంతుడే అగస్త్యుడి రూపంలో వచ్చి, నాయనా ఇలా అయితే నువ్వు రావణాసురుణ్ణి సంహరించలేవు, నువ్వు ఆ సూర్యుణ్ణి ధ్యానించు. ఆదిత్య హృదయం బోధించాడు. ఆదిత్యోహవై అన్నారు చూసారా, ఆదిత్య హృదయాన్ని నువ్వు ధ్యానిస్తే, ఆయన్ని సూర్యుణ్ణి పూజిస్తే. ఆదిత్యుడు అంటే ఎవరు, సగుణ ఈశ్వరుడే ఆదిత్యుడు, సూర్యుడు. కనుక ఆ సూర్యభగవాన్ని, భగవాను నేను ధ్యానించు, ఆయన నీకు శక్తినిస్తాడు అన్నాడు. ఆ బ్రహ్మాస్త్రాన్ని, శక్తిని ఇచ్చినప్పుడు నీకు నువ్వు రావణాసురుణ్ణి సంహరించగలవు అన్నారు. అందుకని మన యొక్క సంప్రదాయంలో సూర్యుడిని ఉపాసన చాలా విశిష్టమైనది. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ప్రతిరోజు సూర్యుడు ఉదయానికి ముందన్నా లేవాలి, సూర్యుడు ఉదయించేటప్పుడన్నా లేవాలి, ఆయన్ని మనం ఆహ్వానించాలి. ఇవాళ సండే కదండి అన్నాడు, సండే అయినా ఆయన వచ్చే టైంకి మనం లేవాలి, ఆయన వెల్కమ్ అన్నాడు, సుస్వాగతం చెప్పాలి ఆయనకి. అందుకని సూర్య ఆరోగ్యం, మనకు ఆరోగ్యం వచ్చేది సూర్యుడి నుంచి అన్నారు. దానికి ఒక శ్లోకం ఏముంది, సుందరం లోకనాథం అమృతం వేదాంత సారం శివం. నేను ఎప్పుడు చెప్పాలా ఈ శ్లోకం, కృత శ్లోకం. సుందరం లోకనాథం, సూర్యుడు చాలా సుందరంగా ఉంటాడట. లోకనాథం అమృతం, అమృత స్వరూపుడు. లోకనాథం అమృతం వేదాంత సారం, వేదం మొత్తానికి సారం వంటి వాడు సూర్యుడు. శివం మంగళకరం, శివం అంతేకాదు విష్ణు బ్రహ్మ శివం స్వరూపం, ఆయనే విష్ణు స్వరూపం, ఆయనే శివస్వరూపం, ఆయనే బ్రహ్మస్వరూపం. విష్ణు బ్రహ్మ శివస్వరూపం హృదయం వందే సదా భాస్కరం. నా హృదయంలో నివసించు, నీకు ప్రతిరోజు నమస్కారం చేస్తాను. శివ విష్ణు బ్రహ్మ శివస్వరూపం హృదయం అంటే వారి హృదయం ఏమిటి అంటే ఆదిత్యుడే. కనుక అటువంటి ఆదిత్యుణ్ణి నేను ఇక్కడ నమస్కారం చేస్తున్నాను, వందే సదా భాస్కరం అన్నారు. అలాంటి సూర్యభగవానుడు మనకు ఏం చేస్తున్నాడు, ఆయన ప్రాణశక్తిని, ప్రాణాన్ని నిలుపుతున్నాడు. ఎలా నిలుపుతున్నాడట, నెక్స్ట్ మంత్రంలో చెప్పబడింది, 6వ మంత్రం. అథాదిత్య ఉదయన్ యత్ ప్రాచీం దిశం ప్రవిశతి తేన ప్రాచ్యాన్ ప్రాణాన్ రశ్మిషు సన్నిధత్తే. యత్ దక్షిణాం యత్ ప్రతీచీం యదుదీచీం యదథో యదూర్ధం యదంతరాదిశో యత్ సర్వం ప్రకాశయతి తేన సర్వాన్ ప్రాణాన్ రశ్మిషు సన్నిధత్తే. క్రిందటి 5వ మంత్రంలో తస్మాత్ మూర్తిరేవ రైహి అన్నాం. సర్వం మూర్తమైనటువంటిది ఏదైతే ఉందో అదే చంద్రమాహ, చంద్రుడు రై అని చెప్పి మనకు కనిపించే పదార్థాలన్నీ కూడా మూర్తం కనుక, మనకు కనిపించే పదార్థాలన్నీ మూర్తం కదా, స్థూలం కదా, కనుక ఆ చంద్రుడే రైకి ప్రతీకం కనుక సర్వం రైమయం అన్నారు, చంద్రమయం. అక్కడ జలం అని కూడా చెప్పాను చూసారా, జలం అనేటువంటిది ఎలా వచ్చిందంటే జలం వలన చెట్లు పెరుగుతున్నాయి. ఆ చెట్లు అనేదే కదా ఆహారం మనకు, అన్నం. అన్నం రైహి అన్నం. అక్కడ అన్నాన్ని ఎవరు ఇస్తున్నారు మనకు, చెట్లన్నీ ఎవరు పోషిస్తున్నారంటే సూర్యుడు పోషిస్తున్నాడు. మనకు కాస్త ఎండ రాగానే ఉసు ఉసు అంటాం, ఎండగా ఉంది, చాలా ఎండగా ఉంది. ఆయన రాకపోతే తెలుస్తుంది మనకు ఎన్ని రోగాలు వస్తాయో. కనుక ఎండ ఎక్కడ చక్కగా వెలుగు ప్రకాశం ఎండ తీవ్రత ఉంటుందో అక్కడ బాగా ధాన్యం అన్నీ లభిస్తాయి. కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఆహార ఉత్పత్తి ఉండదు. కారణం అంటే మంచు ప్రదేశాలు, మంచు ప్రదేశాల్లో ఉష్ణత ఉండదు. ఉష్ణం లేనప్పుడు, సూర్యుడు ప్రకాశించినప్పుడు ఆహారం ఏం లభిస్తుందండి? అందుకని ఆంధ్రాలో బాగా ఎండలు కదా, అందుకని అన్నలక్ష్మి అంటారు. అక్కడి నుంచి ఆంధ్ర అన్నలక్ష్మి, అక్కడి నుంచి ఇక్కడికి వస్తే బియ్యం, అందరూ అక్కడ బియ్యమే ఇక్కడ తింటారు మద్రాసులో. ఎండలు ఎక్కువగా ఉంటేనే వృక్షాలు బాగా, చెట్లు పాడి అంటే అవన్నీ కూడా ధాన్యం బాగా పెరగడానికి మనకు తోడ్పడుతుంది. అంతేకాదు చంద్రుడు కూడా కావాలి. చంద్రుడు యొక్క కిరణాలు పడాలి, సూర్యకిరణాలు పడాలి, అప్పుడే ఆ ఆహారం, ఆ చెట్లు బాగా పెరిగి ధాన్యం పెరిగి మనకు వస్తాయి మనకు ఆహారంగా తినడానికి. అప్పుడు మన ప్రాణం నిలుస్తుంది. చూడండి ఎంత కనెక్షన్ ఉందో. అన్నం ఎట్లా వస్తుందో తెలియదు ఈ రోజుల్లో జనానికి. అందుకని ఎండ వచ్చినప్పుడు ఎండ ఎక్కువగా ఉంది అనకండి, సూర్యుడికి కోపం వస్తుంది. భానో భాస్కర మార్తాండ, ఆయన చండ ప్రచండుడుగా ఉంటేనే ఆ పువ్వులు పూస్తాయి, చెట్లు కాయలు కాస్తాయి, ధాన్యం వస్తుంది. ధాన్యం వస్తేనే మనకు ప్రాణం నిలుస్తుంది, శరీరం నిలుస్తుంది. ఈ శరీరం నిలవలేదు ప్రాణం లేకపోతే. కనుక శరీరం నిలవాలి అంటే ప్రాణం కావాలి, ప్రాణం నిలవాలి అంటే అన్నం కావాలి, అన్నం కావాలి అంటే సూర్యుడు చంద్రుడు కావాలి. మూర్తమైనటువంటి అమూర్తమైనటువంటి, కంటికి కనపడేటటువంటివి కనపడినటువంటివి రెండూ కావాలి, అన్ని కనెక్షన్. అయితే ఈ సూర్యుడు ఎక్కడెక్కడ ఎవరెవరిని ఎలా ప్రాణం అంటే ప్రాణులందరినీ ఎలా రక్షిస్తాడు అనే విషయాన్ని ఈ మంత్రం చెప్తున్నది ఇక్కడ. అథ ఆదిత్య ఉదయన్, సూర్యుడు ఉదయించి యత్ ప్రాచీం దిశం ప్రవిశతి. ప్రాచీం దిశం అంటే తూర్పు దిక్కున ఉదయిస్తాడు. మొదట ఉదయించగానే ఆ తూర్పు వైపు ఉన్న ప్రాణులందరినీ కూడా తన సూర్యరశ్మి చేత ఆ ప్రాణులని ప్రసరిస్తాడు, రశ్మి ద్వారా, ఆ కిరణాల ద్వారా వాళ్ళ మీద పడతాయి. ఇప్పుడు కారులో వస్తుంటే ఆయన కిరణాలు పడుతున్నాయి మన మీద. ఆ కిరణాలు పడకపోతే డి విటమిన్ ఉండదు, దాని లోపం వల్ల ఎన్నో వ్యాధులు వస్తాయి. అందుకని డాక్టర్లు అందరూ చెప్తున్నారు, కాస్త ఎండలో నడవండి, కాళ్ళు ఎండలో ఉండేటట్లు చూసుకోండి, చర్మం మీద ఎండ పడకపోతే వ్యాధులు వస్తాయి. ఆ సూర్యుడిలో అంత శక్తి ఉంది. ఆ సోలార్ ఎనర్జీ అని చెప్పి ఎంత ట్యాప్ చేస్తున్నారు చూసారు ఎలక్ట్రిసిటీని. ఇప్పుడు సోలార్ ఎనర్జీ అంటే అంత సోలార్ బల్బులు, సోలారే సోలార్ అయిపోయింది ఇప్పుడు. ఇంత శక్తి ఉన్నది ఆయన సూర్యుడిలో. ఆయన లేకపోతే మనందరం పోయి వేరే ఎక్కడైనా ప్లానెట్లో ఉండాలంటే ఉండలేం. సూర్యుడి రశ్మి ఎక్కడ పడుతుందో అక్కడే ప్రాణులు ఉండగలుగుతారు, కానీ సూర్యరశ్మి పడని చోట ప్రాణులు ఉండలేవు, బతకలేవు. చూసారా? అందుకని ఎక్కడెక్కడ సూర్యరశ్మి పడుతుందా అంటే భూమి మీదనే పడుతుంది. సూర్యరశ్మి లేని వాళ్ళ చోట చూడండి, వాళ్ళందరికీ శరీర వ్యాధులు, ఆ శరీరమే ఒక రకంగా ఉంటుంది. కనుక సూర్యుడు ఎంత అవసరం తెలిసిందా? ఇప్పుడు నమస్కారం చేయాలి. ఉదయం ప్రాచీన దిశాం, తూర్పును ఉదయించి ఆ తూర్పు భాగాన ఉన్నటువంటి ప్రాణులన్నిటినీ కూడా ఆయన ఉద్దీపనం చేస్తాడు, జీవింపచేస్తాడు తాను ప్రసరించే కిరణాల ద్వారా. అంతేకాదు, ప్రవిశ్యతి అంటే ప్రవేశిస్తాడు. తేన ప్రాచ్యాను ప్రాణాను రశ్మిషు సన్నిధత్తే. ప్రాచ్యాను అంటే ఈ తూర్పు దిక్కునున్నటువంటి, తూర్పు దిక్కున కిరణాలతో ప్రవేశిస్తాడు, ఉదయించి తూర్పు దిక్కునందు ప్రవేశించి అక్కడ ఉన్న ప్రాణుని సన్నిధత్తే అంటే రక్షిస్తాడు, వాళ్ళ మీద ప్రసరించి. అంతేకాదు, దక్షిణాం యత్ ప్రచీచీం, దక్షిణం వైపు ఉన్నటువంటి, తూర్పున ఉదయించగానే దక్షిణానికి వెళ్ళాడు వెంటనే, అక్కడి నుంచి పైకి వస్తూ దక్షిణం వైపు వెళ్తాడు, వెళ్ళి అక్కడ ఉన్న ప్రాణులందరి మీద ప్రసరిస్తాడు, ప్రసరించి అందరూ ఆరోగ్యంగా ఉండండి అని చెప్పి వెళ్తాడు. మళ్ళీ అయిపోలేదు, దక్షిణాం యద్ ఉదీచీం యత్ అధో యద్ ఊర్ధం, పైన క్రింద లోపల కిరణాలు ప్రసరిస్తాయి చూడండి, అంటే భూమి కింద కూడా. అందుకని భూమి కింద సూర్యరశ్మి పడనివి తినొద్దంటారు మన వాళ్ళు, భూమి లోపల పెరిగేటటువంటివి తినొద్దు అని అంటారు. ఎందుకంటే సూర్యుడు రశ్మి పడితేనే ఆరోగ్యంగా ఉంటాయి అనే ఉద్దేశంతో అలా చెప్తారు. అందుకని కాసేపు సూర్యుడు ఎండలో పెట్టాలన్నమాట. ఏదంతారా అంటే మధ్యలో ఉన్నటువంటి అని అర్థం. ప్రకాశయతి యత్ సర్వం అంటే ఈ మధ్య దిశలు ఉన్నాయి చూసాడు, ఆ తూర్పు పడమరకు ఈశాన్యం నైరుతి, నాలుగు దిక్కులు నాలుగు వైపులా ప్రసరిస్తాడు. తూర్పు పడమర ఉత్తరం దక్షిణం పైన ఊర్ధ్వం అధహ క్రింద ఈ మధ్యలో దిక్కులు మొత్తం 10 దిశలు ఆ మధ్యలో